Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెనల్ గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం ఆగస్టు 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈజ్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ biased and hence listeners discretion is advised.
Hi, namaste. Nenu mee Malavika. Meeru vintunnaru Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media shrotulaki shubha swagatham palukutondi. Mee RJ Venela. Chitram Balare Vichitram karyakramaniki. So ivala Saturday. So Saturday kendirandiye kodi anukuntu మనం కూడాను వీకెండ్లోకి వచ్చేసాం. మరి వీకెండ్ అన్నప్పుడు రొటీన్ టాపిక్స్కి భిన్నంగా సాహిత్యమో సంగీతమో హిస్టరీయో ఏదో ఒకటి క్లాస్ తీసుకోకుండా విషయాల్ని సాధ్యమైనంత క్రిస్ప్గా చెప్తూ ఉన్నాను కదా. అందులో భాగంగా మనము గాంధీ, గాడ్సే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఆ ఫ్రిక్షన్, అసలు ఆయన ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇలాంటి విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే మనము గత కొన్ని వారాలుగా ఈ విషయంగా చర్చించుకుంటూ అసలు గాడ్సేని చంపడానికి ప్రేరేపించినటువంటి విషయాలు ఏంటి, అటువైపుగా దారి తీసిన అతన్ని ఆ వైపుకి నడిపించిన సంఘటనలు ఏంటి అన్న విషయం మీద మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా విషయాలు మనకి అంటే ఎస్ కరెక్టే కదా అన్నట్టుగా అనిపించిన సాధ్యమైనంత వరకు. సో అందులో భాగంగా ఇవాళ అతని అప్పటి మెంటల్ కండిషన్ ఎలా ఉండిందనే విషయం మీద ఒకసారి ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు పార్టీషన్ టైంలో ఏమైందంటే చాలామందికి ఇష్టం లేకపోయినా కూడా బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ తోటి ముస్లిం లీగ్ ఏదైతే ఈ హింసాకాండం చేపట్టిందో అండ్ ఆ తర్వాత పార్టీషన్ ఖచ్చితంగా కావాల్సిందే అని ఒక కన్క్లూజన్కి రావడానికి దారితీసిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుని బేరీజ్ వేసుకున్న తర్వాత ఓకే అని చెప్పి అదొక చేదు నిజమైనా కూడా ఏంటంటే సరేలే ఇంకా కానీ అన్నట్టుగా ఓకే అనేసారు. బట్ గాడ్సే ఎందుకో దాన్ని ఆమోదించలేకపోయాడు. అతను ఫస్ట్ ఏదైతే చేసిన పేరెంట్ కంపెనీ, పేరెంట్ ఇన్స్టిట్యూషన్ ఉందో హిందూ మహాసభ, అది కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చేయాల్సిన వాటి మీద కొంచెం అంత ఫోకస్ పెట్టి జాతీయ ప్రభుత్వంలో చేరడానికి సపోర్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. అది అస్సలు గాడ్సేకి నచ్చలేదు. అతని దృష్టిలో ప్రాక్టికల్గా ఆలోచించిన సావర్కర్ ఇప్పుడు కొంచెం అంటే ఏజ్డ్ అయిపోయాడు అండ్ శ్యామప్రసాద్ పార్టీని కాంగ్రెస్కి తాకట్టు పెట్టేశారు. సో ఫ్యూచర్లోకి మేబీ తొంగి చూస్తే తనకు తెలిసేదేమో, తను అంటే శ్యామప్రసాద్ నెహ్రూతో విభేదించి వచ్చి హిందుత్వ భావాలతో పార్టీ పెట్టాడని. బట్ అప్పుడు ఆవేశంలో ఉన్నటువంటి గాడ్సే కొంచెం సంయమనం పాటించమని హితవు చెప్పిన గురువుల్ని కూడా తను శత్రువులుగానే చూశాడు. ఇక ఆ బుక్లో గాడ్సే రాసిన విషయం 1946 నౌకాలి ఘటనల తర్వాత గాంధీ ఢిల్లీ వచ్చి భంగి కాలనీలో హిందూ టెంపుల్లో ప్రార్థనా సమావేశాలు జరిపి హిందూ భక్తుల ఆక్షేపణలను కూడా అస్సలు లెక్క చేయకుండా అక్కడ ఖురాన్లో భాగాలు కూడా చదవాలని పట్టుబట్టాడు. బట్ అదే గాంధీ ఒక మసీదులో ముస్లింల ఆక్షేపణ వచ్చినప్పుడు భగవద్గీతను చదవడానికి అస్సలు డేర్ చేయలేకపోయాడు. దీని గురించి తన ఇప్పుడు ఇది ఈ ఆక్షేపణ ఏదైతే చేశాడో గాడ్సే, ఈ యొక్క ఫిర్యాదు చేశాడో, దీని గురించి అయితే నా దగ్గర పెద్దంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చాలా వెతికాను, మేబీ అలా జరుగున్నా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మసీదులో భగవద్గీత చదవడాన్ని ముస్లిమ్స్ అనుమతిస్తారని ఊహించని కూడా మనం ఊహించలేం. పొలిటీషియన్స్ వేరే వాళ్ళ మతాల మీద ఉన్న నమ్మకం ఉన్నా లేకపోయినా మీరు గమనిస్తే ఇఫ్తార్ విందులని అవని ఇవని మామూలుగా ఎన్నికల టైంలో వాళ్ళ ప్రార్థనా స్థలాలకు వెళ్ళడం, అక్కడ అంటే చర్చ్ బెంచుల మీద తల వంచుకొని కూర్చుంటారు, టోపీలు పెట్టుకొని నమాజులు అంటే ఆ పోజ్ పెడుతూ ఉంటారు ఇలా చేతుల దగ్గరకు పెట్టుకున్నట్టుగా. హిందూ నాయకులు గురుద్వారాలకి చర్చిలకి మసీదులకి వెళ్ళడం ఉంటుంది, కానీ మనం ఇప్పుడు చూసాం కానీ ఎక్కడైనా సరే ఒక ముస్లిం నాయకుడు ఓట్ల కోసమైనా సరే గుడికి వెళ్ళి వెళ్ళి కానీ లేకపోతే చర్చికి వెళ్ళి కానీ అడగడం మనం ఎప్పుడు చూడం. సో మసీదులో భగవద్గీత చదవడానికి వాళ్ళని ఒప్పించడం గాంధీ కాదు కదా, అసలు ఎవ్వరికి సాధ్యమై ఉండదు అనేది నాకు అనిపించింది. మేబీ అంటే ఎవరైనా మీకు తెలిసి ఉంటే దీనికి ఏదైనా వ్యతిరేకంగా జరిగింది అని ఎవరైనా ఒకవేళ మీకు తెలిసి ఉంటే కనుక దయచేసి మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్లో పెట్టండి, నేను దాన్ని కూడా చెప్తాను. నేను వెతికినంత మటుకైతే నాకు దొరకలేదు. ఇక గాడ్సే ప్రవర్తనలో మనకు అర్థం కానిది ఒకటి ఏంటంటే, తనకి హిందువుల పట్ల, హిందూ మతం పట్ల చాలా మంచి అపారమైన ప్రేమ, హిందువుల మీద జరిగిన అత్యాచారాలకు కానీ వాళ్ళ మీద జరిగినటువంటి హింసకి కానీ విపరీతంగా చెలించేటటువంటి గుణం ఉన్నది. బట్ ఆ అత్యాచారాలకి ఎవరైతే రీజనో జిన్నా, అతన్ని చంపాలని ఎందుకు అనిపించలేదు అనేది నాకు అర్థం కాలేదు. జిన్నా కాకపోయినా ముస్లిం లీగ్ నాయకుల్లో ఏ ఒక్కళ్ళనన్నా అట్లీస్ట్ చంపడం కాదు పనిష్ చేసి ఉండొచ్చు కదా. బెంగాల్లో అల్లర్ల కారణమైన సహరావర్దిని షహీద్ అని మెచ్చుకున్నందుకే గాంధీ మీద అంత కోపం వచ్చింది తనకి, మరి ఆ సుహ్రావర్ది మీద హత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. కనీసం నౌకాళిలో చాలామంది హిందూ లేడీస్ మీద అత్యాచారాలు మత మార్పిళ్ళు చేయించిన ఒక్క నాయకుడు జోలికి కూడా వెళ్ళలేదు. జలియన్వాలా బాగ్ మసకర్ ఏదైతే ఉందో దానికి కారకుడైన డయ్యర్ని చంపడానికి ఉద్ధమ్ సింగ్ ఇంగ్లాండ్కి వెళ్ళి తన లక్ష్యాన్ని సాధించాడు. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయాడు. ఎస్, కానీ జలియన్వాలా బాగ్ మారణకాండకి పగ తీర్చుకున్నానన్న సంతృప్తితోటే తను కన్నుమూశాడు. సో మరి ఇక్కడ చూసుకుంటే కనుక గాడ్సే చేసింది ఏంటి, గాంధీని చంపడం. అదేంటి అని అంటే విభజన ఆపలేకపోయాడు కాబట్టి అంటూ ఒక సైద్ధాంతిక కారణం ఇది. గాడ్సే వాదన ఎంత పరాకాష్ఠకు చేరిందంటే, ఇండిపెండెన్స్ వస్తూనే పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి కొన్ని మూకలని ఆయుధాలను ఇచ్చి మరీ కొన్ని ప్రాంతాల మీద దాడి చేయించింది. అప్పటిదాకా ఎటూ చేరకుండా స్వతంత్ర దేశంగా ఉంటానని మొరాయిస్తున్న కాశ్మీర్ రాజు భారతదేశంని మీరు సైన్యాన్ని పంపించండి అని చెప్పి కోరాడు. నెహ్రూ కూడా పంపించాడు. దాని మీద గాడ్సే కామెంట్ ఏంటంటే, ఆయుధాలతో చేసే యుద్ధానికి వ్యతిరేకిని అని గాంధీ పదే పదే చాటుకున్నాడు కదా, కానీ కాశ్మీర్లో సైన్యాన్ని పంపడానికి నెహ్రూకి ఓకే చెప్పాడు. సో మరి తన అహింస సిద్ధాంతంలో నమ్మకమే ఉంటే సాయుధ బలాలకి బదులు సత్యాగ్రహుల్ని లేదా రైఫిల్స్ బదులేమో మన ఈ తక్లీలని తుపాకీల బదులు చరకాలని పంపమని చెప్పచ్చు కదా అని కామెంట్ వేశాడు. సో పాకిస్తాన్ నుంచి వచ్చి పడుతున్న శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలన్నీ కూడాను గాడ్సేని బాగా కదిలించినాయి. నిజానికి అప్పటి పంజాబీ సింధీ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోపాన్ని గాంధీ కూడా అసలు ఎదుర్కోలేకపోయారు. బెంగాల్లో జరిగింది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. పంజాబ్ సంగతి క్లుప్తంగా చెప్పాలంటే, పంజాబ్లో ముస్లిం యూనియనిస్ట్ అకాలీ కాంగ్రెస్ ఈ ముగ్గురు కలిసి సంయుక్త ప్రభుత్వాన్ని కూలదోయడానికి, కంప్లీట్లీ ఇంకా అసలు అబాలిష్ చేయడానికి లీగ్ చేపట్టిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మార్చ్ 1947లో పంజాబ్లో కంప్లీట్ వైలెన్స్, అసలు లాహోర్ అమృత్సర్లు కంప్లీట్లీ అసలు ఎలా అంటే ఎక్కడ చూసినా అలా రక్తం ఓడుతూ దాడి దోపిడీ రెండు జరిగినాయి. సో శాంతి భద్రతలు కాపాడాల్సిన బ్రిటిష్ వాళ్ళేమో కరెక్టైన చర్యలు తీసుకోలేదు. ఏదో కొంతమంది అరే ఇది తప్పు ఇది రైటు అనే విచక్షణ ఉన్నవాళ్ళు, న్యాయబుద్ధి నువ్వు కొంచెమన్నా ఉన్న అధికారులు ఉన్నా కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇండియన్ అధికారులు వాళ్ళ వాళ్ళ మతాల పట్ల కొంచెం పార్షియాలిటీ చూపించారు. సో వీళ్ళకి వాళ్ళని కంట్రోల్ చేయడమే అసలు చాలా కష్టంగా ఉండేది. ఇంకా మామూలు ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న అధికారులు, వాళ్ళ కింద ఉన్న అధికారులు ఏంటంటే మనము అసలు మన వాళ్ళని మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఎట్లా అని ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి వాళ్ళ వాళ్ళకి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఈ పై వాళ్ళు మామూలు జనాలను ఎక్కడ కంట్రోల్ చేస్తారు? వీళ్ళ మాట వీళ్ళు వినట్లేదు, వీళ్ళనే కంట్రోల్ చేయలేకపోయారు. సో అలాంటి పరిస్థితుల్లో ముస్లిం లీగ్, నేషనల్ గార్డ్స్, హిందూ మహాసభ లాంటి సేనలు విజృంభించినాయి. కామన్ మ్యాన్కి ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది అన్న నమ్మకం పోయింది. బట్ గాంధీ మాటకి ముస్లిం మధ్యతరగతి ప్రజలు కొంచెమన్నా విలువ ఇవ్వడం అసలు కంప్లీట్లీ మానేశారు. గాంధీ హిందూ మతతత్వవాది అని జిన్నా చేసిన ప్రచారం బాగా పనిచేసింది. అక్కడ ఈ గొడవలన్నీ చూసిన తర్వాత ఎలాగోలా తొందరగా బయటపడితే చాలు అని అనిపించింది బ్రిటిషర్స్కి. జూన్ 1948 వరకు మనము అంత దూరాలోచన కూడా చేయక్కర్లా. ఇది జరిగింది మార్చిలో, 1947 ఆగస్టుకే స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోతే సరి అని అనుకున్నారు. ఫస్ట్ అనుకుంది జూన్ 1948 వరకు కొద్దిగా మొత్తం అంతా సెటరైట్ చేసి ఎవరిది వాళ్ళకి అంత హ్యాండ్ ఓవర్ చేసి వెళ్దాం అనుకున్నారు. బట్ ఈ మెసాకర్స్ అన్ని జరుగుతూ ఉండేసరికి వాళ్ళకి అసలు టైం తక్కువగా ఉన్నది అని కూడా వాళ్ళకి పెద్దంత విషయంగా అనిపించలేదు. జూన్ 1947లో మౌంట్ బాటన్ హామీ ఇస్తే అట్లీ ఓకే అనేసాడు. ఆలస్యం చేస్తే టోరీలు ఏం తిరకాసు పెడతారేమో, ముందు అసలు వీళ్ళు వెళితే మహాబాగు అనుకుని నెహ్రూ, పటేల్, జిన్నా ఆ ప్లాన్కి ఓకే అనేసారు. 6 వారాల్లో చాలా హడావిడిగా పార్టిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి హిస్టరీ, అప్పుడు అది వాళ్ళకి ప్రెజెంట్ కాబట్టి అప్పుడు వాళ్ళకి ముందు తొందరగా ఏదో ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది అని అన్నట్టుగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని మొత్తం కనుక ఒకసారి తిరగేసుకుంటే ఏం జరిగిందనేది, ఆ తొందర ఎన్ని అనర్థాలకు దారితీసింది అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వినల గారి చిత్రం భలార విచిత్రం కార్యక్రమం, ఆగస్టు 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
నమస్తే, దిస్ ఇస్ లిఖిత, యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. గీయేనా మనిషి నంక జరంత కళాపోసన్ ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో 2వ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొకపారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 నుంచి 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వినల గారి చిత్రం భలార విచిత్రం కార్యక్రమం ఆగస్టు 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము దేశ విభజన గురించి ఇందాక నేను చెప్తూ బ్రేక్ తీసుకున్నాను కదా, అసలు ఒక కాపురము లేదా ఒక ఇంట్లో ఒక మంచి ఉమ్మడి కుటుంబం విడిపోతుంటేనే ఎవరెవరికి ఎంత ఆస్తి రావాలి, ఏంటి ఏది ఎవరికి రావాలి, ఎవరు ఎట్లాంటి బాధ్యతల్ని తీసుకోవాలి అనే విషయం మీద ఇద్దరే ఉన్నారనుకోండి, అది పెద్దంత విషయం కాదు. ఒకే ఇద్దరే పంచుకుంటారు, అది కూడా చాలా కష్టం చెప్పాలంటే. నేను చిన్నప్పటి నుంచి ఆ కంచం వాడాను, అది నాది అని చెప్పి అట్లాంటి పెట్టి ఇష్యూస్ నుంచి మొదలు పెడితే అమ్మా నాన్నలు ఎక్కడ ఎంతకాలం ఉండాలి, వాళ్ళ పిఎఫ్లు ఏంటి, వీళ్ళు ఇవేంటి అవేంటి ఇన్ని ఆలోచిస్తారు. అది డబ్బులు గురించి ఆలోచిస్తారు, కానీ రెస్పాన్సిబిలిటీ గురించి వచ్చేసరికి నువ్వంటనే ఎక్కువ ఇష్టం కాబట్టి నువ్వే ఎక్కువ రోజులు అట్టు పెట్టుకో, నా దగ్గర ఉండడం తనకి ఇష్టం ఉండదు, ఈ టైప్లో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఒక కుటుంబము రూపుదిద్దుకోవాలంటేనే ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారే. అలాంటిది రెండు దేశాలుగా విడిపోవాలి అని అంటే ఖచ్చితంగా ఇంకా అంతకన్నా ఎక్కువ పెయిన్ ఉండుంటుంది. సో ఎస్పెషల్లీ అధికారం బదిలీ చాలా కష్టమైన పని. అప్పటికి 562 సంస్థానాలు యూనియన్లో కలవాలి, ఇక సివిల్ సర్వీసెస్, మిలిటరీ అన్నిటినీ కూడాను ఇండియా పాకిస్తాన్ల మధ్య కరెక్ట్గా డివైడ్ చేయాలి. 1947 ఏప్రిల్లో బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అచిన్ లెక్ ఇండియన్ ఆర్మీని విడగొట్టడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. బట్ మిగతా బ్రిటిష్ వాళ్ళు బాబోయ్ మాకంత ఓపికలు తీరికలు రెండూ లేవు, 1948 జూన్ అనుకున్నాం కానీ ఈ మసకస్ ఈ గొడవలు ఇవన్నీ చూస్తుంటే ఈ విద్వేషాలు ఇవన్నీ చూస్తుంటే ఇంత తొందరగా వదిలేస్తే అంత మంచిది అనిపిస్తోంది అని వాళ్ళు అనుకున్నారు. అండ్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ ఆర్మీని విడిచి వెళ్ళిపోతే అది మేబీ అంటే రిలీజియస్ పరంగా చీలిపోయే ప్రమాదం ఉన్నదని మౌంట్ బ్యాటన్ జిన్నాని వార్నింగ్ కూడా చేశారు. అయినా సరే బ్రిటిష్ వాళ్ళు ఆర్మీని వెంటనే విడగొట్టి వెళ్ళిపోవాల్సిందే అని జిన్నా పట్టుబట్టాడు. ఇక విడగొట్టగానే అనుకున్నట్టే మతపరంగానే చీలిపోయింది. పైగా ఇంపార్షియల్గా ఆలోచించి రక్షించే వాళ్ళు లేరు. పంజాబ్లో, పంజాబ్ ఎలోన్ నేను చెప్పేది, 55,000 సైన్యం ఉన్నా కూడా ఏమాత్రం వైలెన్స్ని అణచలేకపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే బెంగాల్ కన్నా కూడాను పంజాబ్ విభజన చాలా అసలు వివాదాస్పదం అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ అప్పటికప్పుడు కంట్రీ బార్డర్స్ని గీయడం, గీయాలి అనుకోవడం. ఎస్పెషల్లీ పంజాబ్ బార్డర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే దానికోసమని సర్ రాడ్క్లిఫ్ అని ఒక బ్రిటిష్ న్యాయవాదిని తీసుకొచ్చారు. ఆయనకి ఇండియా గురించి ఏం తెలియదు, ఫర్ దట్ మ్యాటర్ అసలు ఆయనకి ఆ చుట్టుపక్కల జరుగుతున్నది ఏంటి, ఈ రెండింటి మధ్య ఎలా ఉన్నది, అసలు రాపో ఏంటి ఏమీ తెలియదు. అయితే అదే ఆయనకి మెయిన్ అర్హత అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అసలు ఏ గ్రామం ఏ దేశంలో చేరాలి అన్న విషయం మీద ఆయనకి ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అవి కూడా మొత్తం అంతా వేర్వేరుగా రకరకాలుగా, ఇది ఇక్కడ ఉండదు సార్, ఇది ఇటు నుంచి ఇటు వెళ్తుంది, యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది అని ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. బయట చూస్తేనేమో విపరీతమైన నిరసన ప్రదర్శనలు, ఇంకెలా లాభం లేదని ఆయన మ్యాప్ దగ్గర పెట్టుకొని ఆన్ అన్ యావరేజ్ రోజుకి 48 కిలోమీటర్ల చొప్పున బార్డర్ రేఖంతా గీసుకుంటూ వెళ్ళారు. దీనికి క్షేత్రస్థాయిలో ఎవరన్నా ఒకళ్ళు కొంచెం మానిటర్ చేయడం అలాంటివి ఏమీ లేవు. సో అది ఎంత దారుణంగా ఉండుంటుందో ఒకసారి ఊహించండి. ఇప్పుడు ఒక దేశ సరిహద్దు అనేది చాలా ముఖ్యమైన విషయం, దాన్ని ఏదో ఒక అసలు హడావిడిగా ఒక అంటే ఒక ప్లానింగ్ ఏమీ లేకుండా చెప్పాలంటే చాలా అశాస్త్రీయంగా తమిళ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి విద్వేషాలే రగులుతూ ఉంటాయి. అసలు ఈయన ఈ బార్డర్ ప్లాన్ చేస్తున్నప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఉగ్గబట్టుకుని ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి గీస్తున్నాడో ఏమో రోజువారీ, అంటే యావరేజ్గా రోజుకి 48 కిలోమీటర్లుగా, సో మన ఊరికి వచ్చిందా లేదా ఇంకా బార్డర్ లైన్ అని జనాలు చాలా టెన్షన్తో ఉత్కంఠతోటి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళట. ఎందుకంటే రాడ్క్లిఫ్ ఆ రోజు ఎక్కడి వరకు అయితే బార్డర్ గీశారో అక్కడ వాళ్ళందరూ కూడా అంటే ఎదురు చూస్తూ ఉండి, ఇమ్మో ఇవాళ మన దగ్గరకు వచ్చిందా మన దగ్గరకు వచ్చిందా అని. ఇండియాకి అలాట్ చేశారు అనగానే ముస్లిమ్స్ భయపడిపోయేవాళ్ళు, పాకిస్తాన్కి అలాట్ చేశారు అనగానే హిందువులు పారిపోయేవాళ్ళు. ఎప్పుడో అసలు యాన్సిస్టర్స్ అప్పటి నుంచి తాతల కాలం నుంచి వాళ్ళు ఉన్న ఊరిని, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాన్ని హఠాత్తుగా అది వేరే దేశంలో కలిపేశారు అని అంటే అవతల వాళ్ళు ఇళ్ల మీద పడి ఇంకా ఇక్కడ ఉన్నామే మీ దేశం వెళ్ళిపోండి అని దాడి చేయడం చూసి వాళ్ళకి అసలు మతులు పోయినా ఏం చేయాలి అని చేతికి అందినంత వరకు చేత పట్టుకుని పిల్లపాపలతోటి భయపడిపోయి పారిపోవడం, పారిపోయే వాళ్ళ మీద కూడా దారి పొడుగున అల్లర్లు, హింస, అసలు హత్యలు కూడా జరిగినాయి. మీరు ట్రైన్ టు పాకిస్తాన్ అని ఒక నావెల్ ఉంది, అది చదివితే మీకు క్లియర్గా ఒక పిక్చర్ వస్తుంది. నేను చెప్పాను కదా మొన్న 21 పుస్తకాలు, 18 నుంచి 21 పుస్తకాలు ఆర్టికల్స్ అన్నీ చదువుతూ ఈ విషయాలన్నీ సేకరించానని. సో అందులో అది కూడా ఒకటి, ట్రైన్ టు పాకిస్తాన్. అసలు 60 లక్షల హిందువులు, సిక్కు వీళ్ళందరూ కూడాను వెస్ట్ పంజాబ్ సింధ్ రాష్ట్రాల నుంచి ఇండియాలో ఉన్న ఈస్ట్ పంజాబ్కి వచ్చేసారు. వెస్ట్ పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. సో అందుకని 60 లక్షల ముస్లిమ్స్ అట్నుంచి ఇట్నుంచి అటు వెళ్ళారు. ఇంకా అసలు ఒక్కొక్క శరణార్థుల గుంపు వస్తున్న కొద్దీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఏదైనా జరుగుతోంది, ఒక మిస్హాప్ ఏదో జరుగుతోంది, సో వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పుకుంటారు, అమ్మో అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని వీళ్ళు అడుగుతారు, ఇప్పుడు మనమైనా అడుగుతాం. సో అలా అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ గుంపు వస్తున్న కొద్దీ వాళ్ళు వాళ్ళ బాధలు తెలియడము, తర్వాత ఇంకా ఖచ్చితంగా కొంచెం ఆ సెన్సిటివిటీ పెరుగుతుంది, ఉద్రిక్తతలు పెరిగి చాలా అసలు ఒక ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ వచ్చేసింది. 1947 సెప్టెంబర్లో గాంధీ ఢిల్లీ వెళ్ళేటప్పటికి ఆ సిటీ అంతా ఈ శరణార్థులే, వీళ్ళ అసలు ఏడుపులు గగ్గోలు వీటితోటి దద్దరిల్లిపోతుంది. గాంధీ అప్పుడు ఇంకా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి జరిగినవన్నీ మర్చిపోయి క్షమించమని అసలు వేడుకొని వాళ్ళని సూచ్ చేద్దామని చూశారు. అది వాళ్ళని ఇంకా మండించింది, ఆయన్ని అసహించుకున్నారు ఈ శరణార్థులందరూ కూడా. వాళ్ళ హింస ముందు మీ అహింస బలదూరైందని చెప్పి మండిపడ్డారు. అండ్ చాలా కారణాల వల్ల ఆల్రెడీ ఢిల్లీ చాలా అసలు ఫైర్లో ఉంది. ఎటు చూసినా శరణార్థుల శిబిరాలు, హాహాకారాలు, అవి ఇవి అని. మీరు బునియాద్ కనుక చూస్తే, బునియాద్ టీవీ సీరియల్ దూరదర్శన్లో వచ్చేది గుర్తుందా, దూరదర్శన్ పెట్టిన కొత్తలో బునియాద్ అనే సీరియల్ ఉంది, అది మీకు యూట్యూబ్లో కనుక కనపడితే చూడండి. అందులో చాలా క్లియర్గా ఇచ్చాడు అవన్నీ, చాలా బాగుంటుంది ఆ సీరియల్. ఇప్పుడంటే మనకి ఏడుపు గొట్టు సీరియళ్ళు, అత్త రెండు ఇదేంటి కోడళ్ళు, నాగిన్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ మంచి సెన్సిబుల్ సీరియల్స్ ఉండేవి దూరదర్శన్ ఉన్నప్పుడు. సరే, టాపిక్ ఎందుకు డైవర్ట్ చేయడం. సో మొత్తానికి ఢిల్లీ పరిస్థితిని కొంచెం కంట్రోల్ చేసే పనిలో పడి గాంధీ పంజాబ్కి వెళ్ళలేకపోయారు. ఇలాంటి శిబిరాల్లో తిరిగిన గాడ్సే ఆవేశానికి కంప్లీట్లీ అసలు అడ్డుకట్ట లేకుండా పోయింది. సో ఆ ఆవేశంలోనే ఇలాంటి ఒక పనికి పాల్పడ్డాడు అని మనం అర్థం చేసుకోవాలి. బేసిక్గా ఆయన చెడ్డవాడేం కాదు. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు చూడండి, ఎవరన్నా రోడ్డు మీద ఎవరన్నా చిరాకు చేస్తున్నారనుకోండి, మనం కూడా అసలు మనకు సంబంధం ఉండదు, బట్ స్టిల్ వాళ్ళ పెయిన్ మనం అర్థం చేసుకుంటాం. సో వెళ్ళిపోయి ఏంటి అసలు అని చెప్పి మనం కూడా నలుగు తిడతాం. దట్ డజంట్ మీన్ దట్ మనకి మనలో హింస ప్రవృత్తి ఉందని కాదు. కొన్నిసార్లు అంటే ఆ యాంగ్విష్ని కంట్రోల్ చేసుకోవడమే మన చేతుల్లో ఉండాలి, బట్ అది లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మనం ఇండియన్స్ అధిక శాతం హిందువులం, ఇక్కడ పత్రికలు ఇక్కడ పుస్తకాలు చదువుతూ ఉంటాం, అందుకని మనకి హిందూ శరణార్థుల విషయాలు మనకు తెలిసినాయి, అవే గుర్తుంటాయి కూడా. వెరిన్ ఈ పార్టీషన్ వల్ల బాధపడ్డ శరణార్థుల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళు పడ్డ ఇవి కానీ మనకి పెద్దంతగా తెలియదు. మనకి అంటే ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఇవే తెలుస్తాయి. అప్పట్లో ఏడాదిగా ముస్లిమ్స్ కంప్లీట్లీ అసలు అక్కడ బెంగాల్లో కానీ ఇక్కడ పంజాబ్లో కానీ చాలా చెలరేగిపోయి చంపుతూ ఉంటే హిందువులు కొంచెం పౌరుషహీనులై చేతులు ముడుచుకొని కూర్చున్నారు అని అనుకోవడం అసహజం. హింసా ప్రవృత్తి హిందువుల్లోనూ ఉన్నది, ముస్లిమ్స్లోనూ ఉంది. ఎక్కువ తక్కువ అనే పక్కన పెడితే జనరలైజ్ చేస్తే అందరిలోనూ ఉంది. ఇక్కడ ఇక్కడ రిలీజియన్కి ఎటువంటి ఇది లేదు. ఇట్ ఈస్ అబౌట్ ద పర్సన్స్ యాంగ్విష్, అంతేగాని అక్కడ రిలీజియన్కి ఎటువంటి సంబంధము లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎక్కడ యాంగ్విష్ అయినా సరే కంట్రోల్ చేయలేని ఒక అసహాయత ఉంటుంది చూసారా, దాని నుంచి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు. అది ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారి విచిత్రం కార్యక్రమం, ఆగస్టు 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారి విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశం ఏగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూనింగ్. మీ శ్రీ సత్య గౌతమి అమెరికా నుండి.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
శృంగార రచనగా చెప్పిని జోల సంగతిగ సకల సకల సంగతిగ సకల మదన గోపాల జో.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారి విచిత్రం కార్యక్రమం, ఆగస్టు 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారి విచిత్రం కార్యక్రమానికి. సో హింసా ప్రవృత్తికి రిలీజన్తో సంబంధం లేదని నేను చెప్తూ ఉన్నాను కదా. బౌద్ధులతోటి, జైన్లతోటి ఘర్షణలు, సజీవ దహనాలు, బలాత్కారాలు ముందు జరిగినాయి, తర్వాత జరిగినాయి. అప్పుడు కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్లో ఇళ్ళు ఆస్తులు పోగొట్టుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చి పారిపోయి వచ్చిన హిందూ సిక్ శరణార్థులు అసలు ఎలాంటి ఒక రివెంజ్ ఫైర్తో ఉంటారో సులభంగా మనం ఊహించవచ్చు. ముస్లిమ్స్ అక్కడ వాళ్ళని తరిమేశారు కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్ని కూడా తరిమేసి అక్కడికి పంపించేసి మాకు ఆశ్రయం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు చెప్పినా అసలు వినే స్థితిలో కూడా వాళ్ళు లేరు. వాళ్ళ డిమాండ్కి ఓకే చెప్పి ముస్లిం వ్యాపారస్తుల నుంచి దుకాణాలు ఇళ్ళు లాక్కొని వాళ్ళకి ఇస్తారు అని చెప్పి ఒక రకమైన పుకారు స్టార్ట్ అయింది. దాంతో ముస్లిమ్స్ భయపడి బయట తిరగడమే మానేశారు. పాకిస్తాన్కి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయిన ముస్లింలది ఒక అవస్థ అయితే, ఇక్కడే ఉండిపోదామని డిసైడ్ అయిపోయిన ముస్లింస్ది ఇంకొక అవస్థ. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పార్టీషన్ ప్రభావము మన సౌత్ ఇండియా మీద ఎక్కువ పడలేదు, అసలు ఏం పడలేదు, ఎక్కువ కాదు పడలేదు కాబట్టి మనము ఇవన్నీ పెద్దంత మనకి అనిపించట్లేదు. కానీ వేరే బార్డర్స్లో ఉన్నవాళ్ళు, మనకు కూడా మన ఆన్సెస్టర్స్ ఎవరు కూడాను అప్పుడు పార్టీషన్ అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది అని ఎవరు చెప్పిన దాఖలాలు లేవు. అంటే మన బ్యాక్గ్రౌండ్ నుంచి, బెంగళూరు చెన్నై ఈ సౌత్ స్టేట్స్ నుంచి తక్కువ కంపేర్డ్ టు నార్త్. సో అలా చూసుకుంటే గనక మనకి నార్త్లో ఎస్పెషల్లీ బార్డర్ స్టేట్స్లో ఇది చాలా పెద్ద సమస్య. స్వతంత్రం వచ్చిన చాలా రోజులకు కూడా ఇక్కడ ఉందామా వెళ్ళిపోదామా అనే కొన్ని క్వశ్చన్స్ ముస్లిం ఫ్యామిలీస్ని చాలా ఏళ్ళు అలా ఇంకా వాళ్ళు అదే చర్నింగ్లో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పెయిన్ కానీ యాంగ్విష్ కానీ తెలియాలంటే గరం హవా అని ఒక మూవీ ఉంది. అందులో ఈ పార్టీషను ఆ తర్వాత ముందు జరిగినటువంటి ఘర్షణలు ఆ విషయాలు చాలా బాగా చూపించారు. కుదిరితే కనుక మీరు అది చూడండి. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇది సెక్యులర్ గవర్నమెంట్, ఏ మతం వాళ్ళైనా ఇక్కడ ఈక్వల్ రైట్స్తో ఉండొచ్చు, పాకిస్తాన్ వెళ్ళమని ఎవరిని బలవంతం చెయ్యము అని నెహ్రూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. అది నమ్మి ముస్లిమ్స్ ఇక్కడే ఉండడానికి డిసైడ్ అయ్యారు. అయితే పంజాబ్, సింధ్ ఈ శరణార్థులు వచ్చి పడుతున్న కొద్దీ పరిస్థితి కొంచెం బాగా గంభీరమైపోయింది. ముస్లిమ్స్కి కూడా కొంచెం ధైర్యం తగ్గుతూ వచ్చింది. సొంత ఇంట్లో ఉండడానికి కూడా భయపడడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితిలో వాళ్ళకి కనపడిన ఒకే ఒక్క వ్యక్తి గాంధీ. అదే గాడ్సే కోపానికి కారణమైంది. 1948 జనవరి టైంకి ఢిల్లీ పరిస్థితి, అంటే ముస్లిమ్స్ పట్ల గాంధీ దృక్పథం ఎలా ఉందో తెలుసుకుంటే మనకి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ రావాలి అని అంటే జస్టిస్ జీడి ఖోస్లా రాసిన ద మర్డర్ ఆఫ్ మహాత్మా అని ఒక, అంటే అది ఎట్లా ఉంటుందంటే ఆ బుక్, యాక్చువల్గా ద మర్డర్ ఆఫ్ మహాత్మా అండ్ అదర్ కేసెస్ ఫ్రమ్ ఎ జడ్జెస్ నోట్బుక్ అని ఒక బుక్ ఉంది. అందులో ఒక, అంటే కొన్ని ఎక్సర్ప్ట్స్ నేను తీసుకుంటాను, మొత్తం కంప్లీట్ బుక్ అంటే అది అసలు ఈ టాపిక్కే మనకి కనీసం ఒక ఏళ్ళు పూళ్ళు పడుతుంది. సో కొన్ని ఎక్సర్ప్ట్స్ తీసుకుంటాను నేను. దాంట్లో ఏంటంటే యాక్చువల్గా ఈ బుక్ని 1965లో జైకో పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు ప్రచురించారు. దీంట్లో మొత్తం, అంటే అప్పుడు శరణార్థులు పునరావాస విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, అప్పుడు ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ ఏ విధంగా తర్వాత, అంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఎలాంటి ఒక ఇంపాక్ట్ పడింది, ఇవన్నీ కూడాను దాంట్లో ఆయన క్లియర్గా ఇచ్చారు. ఈయన 1925లో మెజిస్ట్రేట్గా చేరి చివరికి పంజాబ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. చాలా భాషలు వచ్చినకి మంచి రచయిత. అసలు ఆ బుక్ చదువుతుంటే మనకి అసలు ఇంత కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం, నేను అంటే ఆ బుక్ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏదో నేను అక్కడే ఆ టైంలో అక్కడ ఉన్నానా అన్నంత కళ్ళకు కట్టినట్టు చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో ఆ బుక్లోని ఎక్సర్ప్స్ని నేను ఇప్పుడు ఆయన వేలోనే చెప్తున్నాను, అంటే ఫస్ట్ పర్సన్గా, అంటే దాని ట్రూ ట్రాన్స్లేషన్ బట్ ఇన్ ఫస్ట్ పర్సన్ ఆయన చెప్పినట్టుగా. దేశ విభజన తర్వాత వెస్ట్ పంజాబ్ నుంచి శరణార్థులు చాలామంది ఢిల్లీకి వచ్చి పడ్డారు. మరి ఢిల్లీకే ఎందుకు వచ్చారు ఎక్కువగా అంటే దానికి రీజన్ పెద్దగా ఏం కనపడదు. బట్ ఏంటంటే మేబీ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది అనేమో, అక్కడైతే కొంచెం రక్షణ పునరావాసం ఎక్కువ బాగుంటాయని అనుకున్నారేమో, అందుకనే వచ్చారేమో తెలియదు. బట్ ఎక్కువగా ఢిల్లీకే వచ్చారు. అప్పట్లో ఢిల్లీలో ముస్లిం జనాభా చాలా గణనీయంగా ఎక్కువగానే ఉండేది. వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోతారు కాబట్టి ఆ ఖాళీ అయిన ప్లేస్ని వీళ్ళు ఆక్రమించుకోవచ్చు అని వచ్చారేమో మరి తెలీదు. బట్ ఖాళీ అయ్యే ఇళ్ళు తక్కువ, వచ్చి పడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ కావడంతో కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడింది. పైగా ఎవరి ఇల్లు ఎవరికి అలాట్ చేయాలి, పంజాబ్లో కొంచెం బాగా కాస్ట్లీ ఇళ్లల్లో ఉండి వచ్చాము కాబట్టి, అది ఖాళీ చేసి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మాకు బిల్డింగ్సే కావాలని కొందరు అనుకుంటే, ఇంకా ఇక్కడ తేడాలేంటి, ఎవరికి ఏది దొరికితే అది అనే టైప్లో ఇంకొందరు శరణార్థులు ఉన్నారు. కొంచెం పాష్ లెవెల్ వాళ్ళు అంటే ఉన్నత వంశాల వాళ్ళు, మనము లీగల్లీ ముందరికెళ్దాము, ప్రభుత్వం అలాట్ చేసే వరకు ఆగుదామని వీధుల్లో సత్రాల్లో శిబిరాల్లో ఉండిపోతే రాత్రికి రాత్రే బిల్డింగ్స్ని చేజిక్కించుకుని ఇదే అవకాశం అనుకున్న కొందరు పేదవాళ్ళు ముస్లింల ఇళ్ల మీద ఎగబడ్డారు. అయితే పరిస్థితి గమనించిన కొందరు అక్కడ లోకల్ గూండాలు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ఇల్లు కొంచెం ఖాళీ చేస్తే అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోయి అది ఆక్రమించేసుకుని కబ్జా చేసేసి వాళ్ళకి ఎవరైతే ఎక్కువ బంగారం ముట్ట చెప్తారో వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. అది జస్ట్ లైక్ ఇప్పుడు మనకి రైల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉండగానే అర్జెంటుగా పోర్టర్లు కిటికీల్లో నుంచి టవల్స్ వేసేసి ఆ తర్వాత ఏమో సార్ మీ లగేజ్ ఇవ్వండి నేను మీకు సీట్ చూపిస్తానని చెప్పి ఆ బెర్తుల మీద తువ్వాలేసేసి అమ్మేస్తూ ఉంటారు చూసారండి, ఆ టైప్ అన్నమాట. అలా ఫస్ట్ కబ్జా చేసేసి ఆ తర్వాత ఎవరికైనా ఇల్లు కావాలంటే ఎవరు ఎక్కువ గోల్డ్ ఇస్తే వాళ్ళకి ఇచ్చాడు. ఇలా ఉండింది పరిస్థితి. దేశం విడిచి వెళ్ళిపోయిన ముస్లింస్ ఇల్లు సంగతి ఇలా ఉంటే, ఇక్కడే ఉందామని డిసైడ్ అయిన ముస్లిం సంగతి ఇంకా కొంచెం భయంకరంగా ఉంది. శరణార్థులు ఇలా అటు ఇటు వలసపోతారని, ఇలాంటి పరిస్థితి వస్తుందని విభజన కోరిన నాయకులు ఎవ్వరూ అసలు అప్పుడు ఊహించలేదు. సో దీనికి సరైన మెకానిజం ఏది ఏర్పాటు చేయలేదు. ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నెహ్రూ, ఈ దేశం సెక్యులర్ దేశంగా ఉంటుంది, అన్ని మతాలని సమానంగా చూస్తాము, ఇక్కడ ఉందామనుకుంటున్న ముస్లింస్కి రక్షణ కల్పిస్తాము, వాళ్ల పౌర హక్కులన్నీ కాపాడబడతాయని ప్రకటించారు. దాంతో చాలామంది ముస్లింస్ ఇండియాలోనే ఉండిపోయారు. వాళ్ల ఇళ్ల మీద కన్నేసిన శరణార్థులు గూండాలు, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మీ దేశం ఏర్పడిపోయినా కూడా ఇంకా వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారేంటి, మర్యాదగా వెళ్తారా, తన్ని తగలేయమంటారా అని బెదిరించడం మొదలుపెట్టారు. కొంతకాలం శిబిరాల్లో తలదాచుకుని ఈ అల్లర్లు చల్లారిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం అనుకున్న ముస్లిం కుటుంబాలు శరణార్థి శిబిరాలకు వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. ఇల్లు ఇంకొకళ్ళ పరం కాకుండా కబ్జాలు అయిపోకుండా కుటుంబంలో ఉన్న ముసలి వాళ్ళని ఎవరినో ఒకడని ఇంటికి కాపలాగా పెట్టేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో శరణార్థులకి ఇళ్ళు కేటాయించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక ఐసీఎస్ ఆఫీసర్ని కస్టోడియన్ ఆఫ్ ఇవాక్యూ ప్రాపర్టీ అని ఒక పర్సన్ని నియమించింది. అంటే ముస్లింస్ ఆస్తుల్ని కాపాడుతూ వాటిని చట్ట ప్రకారం నిర్వహించడం, అంటే వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోతే ఇంకొకళ్ళకి అలాట్ చేయడం, ఉండిపోయే వాళ్ళైతే వాళ్ళు తిరిగి వచ్చేదాకా కాపాడటం, ఈ ఒక పని అన్నమాట. అది కస్టోడియన్ ఆఫ్ ఇవాక్యూ ప్రాపర్టీ చేయాల్సిన సమర్థవంతమైన పని, అది ఆ వ్యవస్థ పని. బట్ మంచి కాంపిటెంట్ ఇనఫ్ అండ్ చిత్తశుద్ధి గల వాళ్ళ పని వాళ్ళు ఎంతోమంది అసలు దీన్ని కరెక్ట్గా ట్యాకిల్ చేస్తారు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించి మరీ వాళ్ళకి ఆ పోస్ట్ని ఇచ్చారు. అది చాలా కష్టమైన బృహత్ కార్యం. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పంజాబీల మనస్తత్వమే బాగా తెలిసిన కస్టోడియన్గా ఉంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే శరణార్థుల్లో చాలామంది పంజాబీసే. అయితే గవర్నమెంట్ ఎవరినైతే ఇప్పుడు ఈ పోస్టుకి పెట్టిందో అతను సౌత్ ఇండియన్. సో వెరీ సూన్ తన అసమర్థత, తన అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వీటన్నిటి మీద ఆరోపణలు వచ్చినాయి. పార్లమెంట్లో దాని గురించి చర్చ కూడా జరిగింది. వెంటనే ఆ ఆరోపణల మీద విచారించడానికి ఓ హైకోర్టు జడ్జిని వేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పంజాబీలు వాళ్ళ గోడు వినిపించుకోవడానికి అనువుగా ఒక పంజాబీ వండి పెడితే బాగుంటుంది అని అంటే సరే మేము అయ్యేటట్టు చూస్తాము అని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. చివరికి జస్టిస్ ఖోస్లాకి ఆ బాధ్యతని అప్పగించారు. మరి ఆయన వచ్చాక ఏం చేశారో నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వినల గారి చిత్రం భలార విచిత్రం కార్యక్రమం ఆగస్టు 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. పిన్స్ ది టెకీ టాక్ విత్ కేపీ బీపీ వీబీ. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ వీబీ వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. హలో కేపీ.
హే బీపీ, ఎలా ఉన్నారు?
బ్రహ్మాండం. ఈ షో దాదాపు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం కేపీ?
3 సంవత్సరాలు.
ఇది 4వ సంవత్సరం. సో స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలార విచిత్రం కార్యక్రమం ఆగస్టు 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భలార విచిత్రం కార్యక్రమానికి. సో ఆ ప్లేస్లో జస్టిస్ ఖోస్లా వచ్చారని చెప్పాను కదా నేను. ఇది కస్టోడియన్ ఆఫ్ ఇవాక్యూ ప్రాపర్టీ. దాని మీద ఒక నివేదిక ఇచ్చి ఇతను పెట్టిన సౌత్ ఇండియన్ ఏవో కొన్ని అక్రమాలు చేశాడు అన్న ఉద్దేశంలో కోర్టు, హైకోర్టు జడ్జ్ తీర్పిచ్చిన తర్వాత పంజాబీల ఇక్కట్లు అర్థం చేసుకునేవాడు రావాలి అని చెప్పి అడిగితే సరే గవర్నమెంట్ జస్టిస్ ఖోస్లాకి ఆ బాధ్యతను అప్పగించారు. ఆయన ఢిల్లీ వచ్చి మినిస్ట్రీ ఫర్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్లో సెక్రటరీని కలిశారు. మీరు ఆ కస్టోడియన్ వల్ల కలిగిన మెస్ అంతా క్లియర్ చేయండి ఫస్ట్, ఆయన పనితీరు మీద మాకు ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వండి అని చెప్పాడు ఆయన. సరే వెళ్ళి మంత్రి గారిని కలవమని చెప్పారు. ఆయన మీ ఏవైతే అధికారాలు ఉంటాయో వాటికి అసలు ఒక లిమిట్ అంటూ ఏం లేదు, యూ హ్యావ్ కంప్లీట్ రైట్స్, ప్రభుత్వానికి మీ మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది, దాన్ని మీరు నిలబెట్టుకోండి అని చెప్తూ చివరిలో ఆ కస్టోడియన్ లీవ్లో వెళ్ళిపోతున్నాడు. ఆయన ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటిదాకా ఆ వ్యవస్థకి మీరే ఇన్ఛార్జ్ అని ఒక బాంబు పేల్చాడు. ఖోస్లాకి ఒక్కసారిగా వణుకొచ్చేసింది. ఏదో జస్ట్ మానిటర్ చేద్దామని వస్తే కంప్లీట్లీ నన్నే ఇన్ఛార్జ్ చేసేసి నాకు ఫుల్ రైట్స్ ఇచ్చేసి నన్ను అసలు ఇలా చేస్తున్నారేంటి అని ఇంకా అక్కడి నుంచి కొన్ని నెలల పాటు తనని ఆ పని ఈ పని అందులో ఏమైంది ఇందులో ఏమైంది అని ఓ ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ శరణార్థి క్యాంప్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఉన్న ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఇండియాలో ఉండిపోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇళ్ల వివరాలు కూడా సేకరించాడు. అండ్ ఏ ఇళ్ళని అలాట్ చేయొచ్చు, ఎవరెవరు వెళ్ళిపోయారు పాకిస్తాన్కి, అండ్ ఎవరెవరు అక్కడ కస్టడియన్ని ఉంచి ఇంకెక్కడో శరణార్థుల్లాగా ఉంటున్నారు, ఇట్లా మొత్తం అంత కంప్లీట్ లిస్ట్ని తీసుకున్నారు. అలాట్ చేయగలిగిన ఇళ్ళు, వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళ వివరాలు, ఉండిపోవాలనుకుంటున్న వాళ్ళ వివరాలు, కాపాడాల్సిన ఇళ్ళ జాబితా, ఇవన్నీ విడివిడిగా విడివిడిగా అన్ని లిస్ట్ చేయించుకుని తనే స్వయంగా వెళ్ళి ఆ ఇళ్ళని చూశాడు. అలాంటి టైంలో పంజాబీ శరణార్థులు ఆయన్ని కంప్లీట్లీ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెట్టారు. రౌండప్ చేసి క్వశ్చన్స్ వేయడం, ఎస్పెషల్లీ మేమేం పాపం చేసామని మమ్మల్ని పాకిస్తాన్ నుంచి తరిమేశారు, అక్కడేదో ఉన్న ఇల్లు అవన్నీ వదులుకుని మరీ మేమేమో ఢిల్లీకి వచ్చి ఈ చలిలో మేము ఈ వీధుల్లో గజగజ ఒడుకుతూ ఉంటే, ఈ ముస్లింల ఇల్లు ఖాళీగా ఉన్నా కూడా మాకెందుకు మీరు అలాట్ చేయట్లేదు, అసలు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ కావాలనే కదా వీళ్ళు అల్లర్లు చేసింది, హత్యాకాండ చేసింది, ఇంత పెద్ద వయలెన్స్ మెస్ క్రియేట్ చేసింది, అటు బెంగాల్లో కానీ ఇటు పంజాబ్లో కానీ కంప్లీట్ కయాస్ అసలు క్రియేట్ చేసిందే వీళ్ళు. సో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, అదొక స్వర్గము, పవిత్రమైన ప్లేస్ అనుకున్నారు కదా, ఆ స్వర్గం భూమి మీద వెలిసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నారు ఎందుకు, వాళ్ళు వెళ్ళకపోతే గవర్నమెంట్ అయినా మెడబెట్టి గెంటేయగలరు కదా, ఇంకా ఎందుకు మీరు డిలే చేస్తున్నారు, మేము ఎంతకాలం ఇలా రోడ్డు మీద పడి ఉండాలి. అంతకుముందు ఉన్నాడు మద్రాసి, వాడికేమో భాష అర్థం కాదు, నువ్వు పంజాబీవే కదా, మా భాష మా బాధ తెలుసుకుంటావనే కదా నేను మిమ్మల్ని వేయించమని చెప్పింది, మీరు కూడా ఇట్లాగే చేస్తే అని ఇంకా అసలు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ఓ అసలు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి అసలు ఎలా అంటే ఆయనకి ఊపిరి ఆడనివ్వలేదు. ఆయన జస్ట్ మానిటరింగ్ కోసం అని వస్తే ఆయన్ని కంప్లీట్లీ క్వశ్చన్స్తో మొత్తం ఆయన్ని అసలు పోజింగ్ క్వశ్చన్స్ తోటే ఆయనకి మెంటల్ ఎక్కిపోయింది, బాబోయ్ ఇప్పుడు నేనేం చేయను అని. అలా అడుగుతున్న హిందూస్ సిక్కుల్లో ఖోస్లా వాళ్ళ బంధువులు స్నేహితులు క్లాస్మేట్స్ పరిచయస్తులు డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఇలా ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళే. విద్య సంస్కారంతో సంబంధం లేకుండా అందరిది ఒక్కటే డిమాండ్, ముస్లిమ్స్ని పాకిస్తాన్కి తోలేయండి, వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇళ్ళు ఇక్కడ ఉంటున్నారో ఆ ఇళ్ళని మాకు ఇప్పించండి, అందులో మాకు ఆశ్రయం ఇప్పించండి. జడ్జిగా ఎన్నో కేసులు చూసిన అనుభవం ఆయనకి ఆ టైంలో పనికి రాకుండా పోయింది. ఏం చెయ్యాలి అన్నది కూడా ఆయనకు అసలు అర్థం కాలేదు. ఆ కంప్లీట్ క్యాస్లో సలహా కోసం అని చెప్పి మహాత్మా గాంధీని కలవాలి అనుకున్నాడు. మరి గాంధీనే ఎందుకు కలవాలనుకున్నాడు? ఆయన మంత్రి కాదు, ఒక ఆఫీషియల్ కాదు, ఈయనకి సీనియర్ అయినటువంటి ఒక జడ్జో లాయరో కాదు, ఇలాంటి వ్యవహారాలు హ్యాండిల్ చేయడంలో పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు, అసలు ఇలాంటి సమస్య అప్పటి వరకు రాలేదు చెప్పాలంటే. పోనీ ఖోస్లాకి ఏదైనా పరిచయస్తుడో బంధువో లేకపోతే ఒక స్పిరిచువల్ గురువునో అలాంటివేం కాదు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఆర్డర్స్ ఇచ్చే వ్యక్తి కాదు. పోనీ అట్లా ఇచ్చినా ఈయన వాటిని ఓ నేను ఖచ్చితంగా ఇలాగే పాటిస్తానని అనుకునే టైప్ మనిషి కాదు. మరి ఎందుకు కలవడం అంటే ఏదన్నా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు గాంధీని కలిస్తే మార్గం తోస్తుందేమో అని ఒక జడ్జి సైతం అనుకున్నాడు అని అంటే ఏదో కొంచెం అన్న మ్యాటర్ ఉండి ఉండాలి కదా. ప్రస్తుతం ఇప్పుడు మన సొసైటీలో మన కంట్రీలో అలా ఒక దిశానిర్దేశం కానీ ఒక మార్గ నిర్దేశకత్వం చేసే లీడర్స్ ఎవరైనా ఉన్నారా? పొలిటీషియన్స్ పక్కన పెట్టండి, పొలిటీషియన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అ లీడర్. ఇప్పుడు సైక్రియాటిస్టు ఏదైనా మనకు ఒక ప్రాబ్లం వస్తే మనం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాము? మన ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేయడు, బట్ ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి, దానికి సొల్యూషన్ కనుక్కునే శక్తి మనలోనే ఉన్నది అని మనకి తెలిసేట్టు చేస్తాడు. వీ హ్యావ్ ఆల్ ది కాంపిటెన్సీ అండ్ కెపబిలిటీస్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లం అనే విషయాన్ని జాగృతం చేస్తాడు. ఇప్పుడు మనకున్న లీడర్స్ అలాంటి పని చేసినా చాలు. కానీ నాకైతే అలాంటి వాడు ఎవరు కనపడట్లేదు అనుకోండి. అలా ఉండింది అబ్దుల్ కలాం గారు మాత్రమే, ఇప్పుడు ఆయన లేరు. మనలో ఉన్న శక్తిని, యూత్లో ఉన్న శక్తిని ఆయన జాగృతం చేసి మీరు అది చేయగలరు, ఇది చేయగలరు, ఇలా చెయ్యండి, మంచి వైపు అడుగులేయండి అని చెప్పగలిగింది ఆయన ఒక్కరే. ఇప్పుడు ఆయన లేరు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్ అంతే, ప్రతి వాళ్ళు పవర్ అంతే, అది తప్ప ఇంకేమకాలి. సరే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఖోస్లా గాంధీ గారి సెక్రటరీకి ఫోన్ చేసి తను ఎవరో చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ 11 o'clock రమ్మని చెప్పారు. లోపలికి వెళ్ళే ముందు ఆయనతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని సెక్రటరీని సలహా అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఎవరన్నా తనని మహాత్మా అని పిలిస్తే ఆయనకు నచ్చదు, బాపూజీ అంటే చాలు, ఇంగ్లీష్లో కంటే కూడా హిందీలో మాట్లాడితే ఆయన ఎక్కువ ఆనందిస్తాడు అని చెప్పాడు. ఖోస్లాకి హిందీ కంటే ఇంగ్లీషే బాగొచ్చు, అందుకని తను చెప్పాలనుకున్న మాటల్ని హిందీలో ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని రిహార్సల్ వేసుకుంటూ ఉండగా సరిగ్గా 11 o'clock పిలుపు వచ్చింది. గాంధీ నేల మీద ఒక చిన్న చాప లాంటిది ఉంటే దాని మీద కూర్చుని రాసుకుంటున్నాడు. బాగా సన్నగా ఉన్న నీరసంగా ఏం లేడు, నవ్వినప్పుడు మాత్రం మొహం మీద మడతలు అస్సలు లేవు. కోసలను చూడంగానే అలా చేతులు జోడించి నమస్కారం పెట్టి పక్కన కూర్చోమని చెప్పాడు. గాంధీతో ఎవరైనా మాట్లాడితే ఆయన ఫేస్లో ఉన్న ఆ వర్చస్సుని, ఆయన మాటల్ని చూసి ఆయన మాయలో పడిపోతారని, ఆ భయంతో వ్యక్తిగతంగా కలవడానికి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇష్టపడేవాళ్ళు కాదు అని కోస్లా అప్పటికే విని ఉన్నాడు. అలాంటిది తన విషయంలో ఏది జరగకూడదు అని కొంచెం మనసుని స్ట్రాంగ్గా పెట్టుకొని వెళ్ళాడు. అయితే గాంధీ అలాంటి మ్యాజిక్ ఏం చేయలేదని, తను చెప్పింది ఏది కూడాను మధ్యలో అలా కాదు ఇలా కాదు అనకుండా మొత్తం క్లియర్గా విని, అప్పుడు దానికి సంబంధించినంతా కూడాను విని మొత్తం ఒకసారి బేరీజు వేసుకుని ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు అని రాసుకున్నాడు ఆయన బుక్లో. దాదాపు 1.5 hours చెప్పేసరికి ఖోస్లాకి తన మనసులో క్లారిటీ రావడం మొదలుపెట్టింది. ఓల్డ్ ఫోర్ట్ క్యాంప్లో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళకి ఈ దేశంలో ఉండాలన్న కోరిక లేదు అని, సాధ్యమైనంత తొందరగా పాకిస్తాన్ వెళ్ళిపోతామని నాతో చెప్పారు. ఇటు చూస్తే మన వాళ్ళు ఇల్లు వాకిలి లేకుండా అఘోరిస్తున్నారు, ఈ చలిలో వాళ్ళు పడే అవస్థలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, నేను ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. సరే, గాంధీ మెల్లిగా వాస్తవిక ధోరణిలో అన్నాడు అనమాట, మరి నేను వెళ్ళినప్పుడు నాతో అలా చెప్పలేదే, మా ఇళ్లలో మేము సురక్షితంగా ఉండే పరిస్థితి మీరు కల్పించలేనప్పుడు మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అరేబియా ఎక్కడికైనా పంపేయండి, పాకిస్తాన్కి మాత్రం పంపకండి అన్నారు. ఈ శిబిరాల్లో ఉన్న వాళ్ళు కూడా మనవాళ్లే, అంటే ఖోస్లా హిందూ సిక్కు శరణార్థుల్ని మాత్రమే మనవాళ్ళుగా పేర్కొన్న విషయాన్ని గాంధీ కొంచెం స్ట్రెస్ చేసి చెప్పడం అన్నమాట. వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి చేర్చి రక్షించడం మీ బాధ్యత. ఈ మాటల్ని ఒక ఆదేశంగా కాకుండా వినయంతో, నిజాయితీతో ఒక మంచి విషయం చెప్తున్నట్టుగా చెప్పాడు గాంధీ అని ఖోస్లా రాసుకున్నాడు. అది మీరు చెప్పినంత ఈజీ కాదు అంటూ ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకుంటూ వెళ్ళట ఖోస్లా. కానీ గాంధీ తన వాదనలో ఉన్న లోపాలను ఎత్తి చూపారని, ఆయన చెప్పిన సొల్యూషన్ ఏదైతే ఉందో అది నేలవెడిచి సాము చేసినట్టు కాకుండా ఆచరణాత్మకంగానే ఉన్నది అని ఖోస్లా రాసుకున్నాడు. ఆ తర్వాత గాంధీ మాట్లాడుతూ ఉంటే నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఈ మనిషికి ఒకటే సెంటిమెంటు, ఒకటే అనుభూతి, అందరి పట్ల ప్రేమ. ఈయన స్ట్రెంగ్త్ అదే. హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్, మనల్ని తరతరాలుగా ఆణి చేసిన బ్రిటన్, లక్షలాది మంది హిందువుల్ని తరిమేసిన పాకిస్తాన్, అందరూ ఈయనకి ఈక్వల్, అందరి పట్ల సమానమైన ప్రేమ. ఒక్కసారి కూడా ప్రేమ అభిమానం లాంటి మాటలైతే అనలేదు, బట్ ఆయన చూపులో ఉన్నటువంటి సాఫ్ట్నెస్, పెదాల మీద చిరునవ్వు, ఇవన్నీ అదే చెప్పింది. ఆ క్షణంలో ఆ యాంగిల్లో నేను ఆలోచించలేదేంటి అని నేను సిగ్గుపడ్డాను అని తన పుస్తకంలో ఆయన రాసుకున్నారు. దీని తర్వాత ఆ సమస్య అసలు ఎలా సాల్వ్ అయింది, ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు, ఎంతమంది ఉండిపోయారు, ఎంతమంది వెళ్ళిపోయారు అనేది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇప్పటికి ఇంతటితో సమయాభావం వల్ల ముగిస్తున్నాను. వింటూనే ఉండండి చిత్రం భడారే విచిత్రం, మీ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియాలో. ప్రస్తుతానికి దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.myinmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిల్లె అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం. ఆగస్టు 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.